భేమాడ్పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదాన్ని సహవాసాన్ని పొందగలిగానని తలిచాడు. బాబా యవ్వనమునందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేదు. 18 ఏండ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనపరుచుకున్నారు. వారు ఒంటరిగా నిర్భయంగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏమైనా చేయుచుండెడివారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉన్నారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవాలు ఇచ్చి ఉన్నారో అట్టివి వారు మహాసమాధి చెందిన తర్వాత కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఇస్తున్నారు. అందువల్ల భక్తులు చేయవలసినదేమనగా, భక్తి విశ్వాసములనడి హృదయదీపాన్ని సరిచేసుకోండి, ప్రేమ అనే ఒత్తిని వెలిగించండి. ఎప్పుడు ఇలా చేస్తామో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశిస్తుంది. ప్రేమ లేని జ్ఞానము వట్టిదే. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండాలి. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రేమ ఎనులదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వస్తాయి. దేనిని గురించి మనం మిక్కిలిగా చింతిస్తామో దాని యందు మనకు ప్రేమ కలుగుతుంది. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలిద్దాం. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో అతడు రక్షించబడతాడు. ఈ విషయం ఈ దిగువ కథ వలన విశదపడుతున్నది. చోలాపూరు జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచున్నాడు. తోటి విద్యార్థి సేవడే కూడా అతనితో చేరాడు. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకుంటున్నారు. ఆ ప్రశ్నోత్తరాల వల్ల సేవడేకు ఏమీయూ రానట్లు తోచింది. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించారు. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే తప్పక తాను ఉత్తీర్ణుడవుతాడని చెప్పాడు. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపోయాడు. సాయిబాబా ఎవరు, వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాడు. అందుకు సేవడే ఇట్లు చెప్పాడు. షిరిడి మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్నగాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానే కాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడవుతానని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే నేను తప్పక చివరి పరీక్షలో ఉత్తీర్ణుడనవుతాను అన్నాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వుకున్నాడు. అతనిని, సాయిబాబాని కూడా వెక్కిరించాడు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచ్చడ న్యాయవాది అయ్యాడు. 10 సంవత్సరాల పిమ్మట, అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాడు. అందువలన అతని మనస్సు వికలమయ్యింది. పండరీపురం, గాంగాపురం మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రార్థము పోయి శాంతి పొందవలననుకున్నాడు. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివాడు కానీ అది కూడా అతనికి సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిబాబాను చూడవలెను అనుకున్నాడు. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళాడు. దూరం నుండే బాబా దర్శనం చేసి సంతోషించాడు. గొప్ప భక్తితో బాబా వద్దకు పోయి ఒక టెంకాయనచడబెట్టి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సపత్నేకర్ను చూడగానే బయటికి పో అని బాబా అరిచారు. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనుకకు జరిగి అచ్చట కూర్చున్నాడు. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహానైనా తీసుకొనుటకు ప్రయత్నించాడు. కొందరు బాలాశింపి పేరు చెప్పారు. అతని వద్దకు పోయి సహాయాన్ని కోరాడు. అంతటా వారు బజారులో కొన్ని బాబా ఫోటోలను కొన్నారు. వాటిని చేతబట్టుకుని బాబా వద్దకు, అనగా మసీదుకు వెళ్ళారు. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిది అని అడిగాడు. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూశారు. బాబా నవ్వగా అచ్చట ఉన్నవారందరూ నవ్వారు. బాలాశింపి ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుతూ సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనాన్ని చేసుకోమన్నాడు. సపత్నేకర్ బాబా పాదాలకు నమస్కరించగా బాబా తిరిగి వెళ్ళిపొమ్మని అరిచాడు. సపత్నేకర్కి ఏమి చేయాలో తోచలేదు. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చున్నారు. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించారు. ఇద్దరూ విచారంతో నిరాశ చెందారు. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండడచే సపత్నేకర్ సిరిడీ విడవవలసి వచ్చింది. ఇంకొకసారి వచ్చినప్పుడైనను బాబా దర్శనమివ్వాలని అతడు బాబాని వేడుకున్నాడు. ఒక సంవత్సరం గడిచింది. కానీ అతని మనస్సు శాంతి పొందలేదు. అతడు గంగాపురం వెళ్ళాడు. కానీ అశాంతి పెరిగింది. విశ్రాంతికై మాడేగాం వెళ్ళాడు. తుదకు కాశీకి వెళ్ళుటకు కూడా నిశ్చయించుకున్నాడు. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనిపించింది. ఆ స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకడ్షా బావికి పోతున్నది. అచ్చట ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చుని ఉన్నాడు. సపత్నేకర్ భార్యను చూడగానే అతను లేచి వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడిదవేళ నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అన్నారు. ఆమె ఆ ఫకీరుకు భయపడి ఉత్త కుడ్డతో వెనుదిరిగి పరిగెత్తసాగింది. ఫకీరు ఆమెను విన్నంటాడు. అంతటితో ఆమెకు మెలకువ కలిగి కళ్ళు తెరిచింది. ఆమె తన కలను భర్తకు చెప్పింది. అది ఏ శుభశకునమనుకొని ఇద్దరూ సిరిడీకి బయలుదేరారు. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేరు. వారు లెండీ తోటకు వెళ్ళి ఉన్నారు. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచ్చటనే ఆగారు. అంతలో బాబా తిరిగి వచ్చారు. ఆమె స్వప్నంలో తాను దర్శించిన ఫకీరు బాబాయేనని గుర్తించింది. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను చూచుచూ అచ్చటనే కూర్చుండిపోయింది. ఆమె అణుకవ చూసి సంతోషించిన బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పడం ప్రారంభించారు. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను ఎన్నో మందులు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు గుణమీయనందుకు నేను విసుగు చెందాను. కాని ఆశ్చర్యకరంగా ఇక్కడికి రాగానే నా నొప్పులన్నీ తగ్గిపోయాయి. ఇది ఏమిటి వింత అన్నారు. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయో సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవడం చూచి ఆమె ఎంతో సంతోషించింది. కాని సపత్నేకర్ను మాత్రం బాబా బయటికి పొమ్మన్నారు. అతడు చాలా పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధాభక్తితో ఉన్నాడు. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించాడు. దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచున్నాడు. బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని ప్రయత్నించుచున్నాడు. అతనికి ఆ అవకాశం వచ్చింది. అతడు తన శిరస్సును బాబా పాదాలపై పెట్టగలిగాడు. బాబా తన వరద హస్తాన్ని సపత్నేకర్ తలపై పెట్టారు. బాబా కాళ్ల నొత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చున్నాడు. ఇంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టసాగింది. బాబా సపత్నేకర్ వైపు చూస్తూ చిరునవ్వుతూ ఒక కోమటివాని కథను చెప్పసాగారు. ఆ కోమటివాని జీవితంలోని కష్టాలన్నీ వర్ణించారు. అందులో వానికి ఉన్న ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పారు. బాబా చెప్పిన కథ తనదేయని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపోయాడు. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయం అందాడు. బాబా సర్వజ్ఞుడని గ్రహించాడు. అతడు అందరి హృదయాలను గ్రహించుననుకున్నాడు. ఈ ఆలోచనలు అతని మనస్సును మెదులుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకరి వైపు చూపించి ఇట్లన్నారు, వీడు తన కొడుకును నేను చంపితనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోకి మరలా తెచ్చెదను అంటూ బాబా అతని తలపై హస్తాన్నుంచి ఓదార్చి ఇలా పలికారు, ఈ పాదములు సనాతనమైనవి, పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి, నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. బాబా పలుకులు విని సపత్నేకర్ మైమరిచిపోయాడు. బాబా పాదాలను కన్నీటితో కడిగాడు. ఆ తర్వాత కొంతసేపటికి తన బసకు తిరిగిపోయాడు. ఆనాటి నుండి సపత్నేకర్ భార్యా సమేతుడై ప్రతిరోజు నైవేద్యంతో మసీదుకు వచ్చి బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకునేవాడు. ఒకనాడు ప్రజలు మసీదులో ఎక్కువగా గుమికూడి ఉన్నారు. సపత్నేకర్ మాటమాటికి తోసుకుని వెళ్ళి బాబాకు నమస్కరిస్తున్నాడు. అది గమనించిన బాబా ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలు అని చెప్పారు. ఆనాటి రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవాన్ని దర్శించాడు. ఆ ఉత్సవంలో బాబా పాండురంగని వలె అతనికి కనిపించారు. ఆ మరుసటి దినము ఇంటికి పోవున్నప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనకుండా ఇవ్వచ్చునని సపత్నేకర్ అనుకున్నాడు. మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగారు. అతడు చెల్లించాడు. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లన్నారు, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందెట్టి ఆందోళనము ఉంచకము అని ఆశీర్వదించి పంపారు. అతడట్లే చేశాడు. ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాడు. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు సిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించారు, ఓ సాయినాథ, నీ బాకీ నెటులు తీర్చుకొనగలమో మాకు తోచకున్నది, కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయిచుంటిమి. నిస్సహాయల మగుడచే మమ్ము ఉద్ధరించవలసినది, ఇక మీదట మేము మీ పాదములని ఆశ్రయించదముగాక. అనేక రకములైన ఆలోచనలు, విషయాలు, కలలో కూడా మమ్మల్ని బాధిస్తున్నాయి. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము అని వేడుకున్నారు. బాబా చిరునవ్వుతో వారిని ఆశీర్వదించారు. ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టారు. తర్వాత భాస్కర్, దినకర్ అని ఇద్దరు జన్మించారు. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించారు. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మారు. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. వేదములు, పురాణములు సద్గురువుని సరిగ్గా వర్ణించలేవు. అటువంటప్పుడు మన వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకునుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోస్తున్నది. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మన మౌనవ్రతమే మనలను మాట్లాడినట్లు ప్రేరేపిస్తున్నది. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కాని వారి మనతో ఉన్నప్పుడు ఆ పిండి వంటలు మరింత రుచికరములవుతాయి. సాయి లీలామృతము కూడా అట్టిది. ఆ దివ్య లీలామృతాన్ని మనం ఒంటరిగా ఆస్వాదించలేము. స్నేహితులు బంధువులతో కలిసి ఆస్వాదించినచో అనంతమైన సుఖం ప్రాప్తిస్తుంది. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించారు. వారికి సర్వస్య శరణాగతి వనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు. కాబట్టి మనము సాయినామాన్ని నోటితో పలుకుతూ వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారాన్ని మనసున భావించుకుందాము. వారిపై హృదయపూర్వకమైన ప్రేమతో వారి కొరకే సమస్త కార్యాలను మనం చేద్దాం. సంసార బంధము నుండి తప్పించుకునుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యాన్ని మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, తుదకు మోక్షాన్ని ఇస్తారు. ఇక ఈ అధ్యాయంలోని కథలను చూద్దాం. హరి కానోబా అనే బొంబాయి పెద్ద మనిషి ఒకడు తన స్నేహితుల వల్ల, బంధువుల వల్ల బాబా లీలలు అనేకాలు విన్నాడు, కాని నమ్మలేదు. కారణం అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు సిరిడీకి వచ్చాడు. అతని తలపై జలతారు తలపాగా ఉన్నది. అతని పాదములకు కొత్త చెప్పులున్నాయి. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకున్నాడు. తన కొత్త చెప్పులు ఎచ్చట ఉంచాలో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలను పెట్టి బాబా దర్శనానికి పోయాడు. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదాన్ని బాబా చేతి నుండి తీసుకున్నా కూడా అతని మనసంతా తన కొత్త చెప్పుల మీదే ఉన్నది. తిరిగి వచ్చి మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాడు, కాని నిష్ప్రయోజనమయ్యింది. అతను చాలా చికాకు పడుతూ బసకు తిరిగి వచ్చాడు. అతను స్నానము చేస్తున్నా, పూజ చేస్తున్నా, నైవేద్యము పెట్టి భోజనానికి వచ్చినా కూడా తన చెప్పుల గురించి ఆలోచించసాగాడు. భోజనానంతరం అందరితో కలిసి చేతులు కడుగుకున్నట్టుకు బయటికి వచ్చాడు. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూశాడు. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉన్నది. దాని చివరన ఒక క్రొత్త చెప్పుల జత వేలాడుతున్నది. చేతులు కడుగుకున్నటకు బయటకు వచ్చిన వారితో ఆ కుర్రవాడు, సాయిబాబా తనను పంపినని వీధిలో హరీకా బేటా, జరీకా ఫేటా అంటూ అరుస్తూ తిరగమని, ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అని, అతడు కానోబా కొడుకని, అతని తలపై జరిపాగా కలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పాడు. ఆ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆశ్చర్యపోయాడు. ఆ కుర్రవాని వద్దకు పోయి ఆ చెప్పులు తనవేనని రూఢి చేశాడు. అతడు తన పేరు హరి అనియూ, తాను కానోబా కుమారుడుననియూ, తన తలపై ధరించు జరిపాగాను కూడా చూపాడు. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు ఇచ్చివేశాడు. హరి కానోబా మిక్కిలి ఆనందపడ్డాడు. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చు, కాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎట్లు తెలిసెను? అది ఏ సిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాడు. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్పతనాన్ని, బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాడు. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరింది. సంతోషంతో ఇంటికి తిరిగిపోయాడు. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు కూడా వచ్చారు. వారి కథను వినండి. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించేవాడు. 1906 సంవత్సరంలో హిమాలయానికి పోయినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారాలో ఉన్నది. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకున్నారు. 5 సంవత్సరాల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగాడు. బాబా లీలలను విని సంతోషించాడు.